ప్రతిపదార్థము సహా వాడు జరాసంధుడు, వై నిజముగా, దుర్విషః దుర్జయుడు, రాజా రాజు, నాగాయుత సమః పదివేల ఏనుగుల సమానమగు, బలే బలము కలవాడు, బలినాం బలశాలురరు బలశాలురలో, అపి నిజముగా, చ మరియు, అన్యేషాం ఇతరులు, భీమం భీముడు, సమబలం సమబలుడు, వినా తప్ప. తాత్పర్యము భాష్యం రాసింది పూజ్యశ్రీ ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ మరియు వారి శిష్య బృందం. జై శ్రీల ప్రభుపాద్. తాత్పర్యము దుర్జయుడు జరాసంధుడు పదివేల ఏనుగుల బలం కలిగినట్టు వాడు. నిజముగా ఇతర బలశాలు వానిని జయింపలేరు, కేవలం భీముడే వానికి సమబలుడు. భాష్యము జరాసంధుని వధించుటకు యాదవులు పరమోత్సాహంతో ఉన్నారు, వారిని సావధానపరచుటకే శ్రీ ఉద్ధవుడు ఈ శ్లోకం పలికెనని శ్రీధర స్వామి వివరించిరి. జరాసంధుని మృత్యు భీముని చేతిలోనే ఉన్నది. ఉద్ధవుడు ఈ విషయమును తన గురువుకు బృహస్పతి నుండి నేర్చిన జ్యోతి రాగా ఆది జ్యోతిశాస్త్ర గ్రంథముల నుండి అంతకు పూర్వమే నిర్ణయించి ఇండెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు తెలిపిరి.
ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే, నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
నాలుగో శ్లోకము. అస్మాకం చ మహానర్థో హేతేనైవ భవిష్యతి యశశ్చ తవ గోవింద రాజ్ఞో బద్ధాన్ విముంచతః. తాత్పర్యము ఈ నిర్ణయము ద్వారా మనకు గొప్ప లాభం కలుగగలదు, నీవు రాజులను రక్షించగలవు గోవింద, ఆ విధముగా నీకు గొప్ప కీర్తి సంప్రాప్తించును. శ్లోకం రెండు మూడు యొక్క తాత్పర్యం కూడా చదువుదాము. అప్పుడు ఈ నిర్ణయము అనేదానికి మనకి ఏమి ఉద్ధవుడు ఏమి నిర్ణయించినాడు అనేది మనకు తెలుస్తుంది. శ్లోకం రెండు అనువాదము. శ్రీ ఉద్ధవుడు పలికెను, దేవా, ఋషి పలికిన విధముగా నీవు రాజస్వ యజ్ఞ నిర్వహణ కొరకై నీ మేనత్త కుమారునికి తప్పక సహాయం కావించవలను. అట్లే నీ ఆశ్రయమును అర్చించినట్టు రాజులను కూడా నీవు రక్షించవలను. శ్లోకం మూడు. ఓ సర్వశక్తివంతుడా, అన్ని దిక్కుల ఎందలి సకల విరోధులను జయించిన వాడే రాజస్వ యజ్ఞము నిర్వహింపగలడు, కనుక నా అభిప్రాయం అనుసరించి జరాసంధను జయించుట ఈ రెండు ప్రయోజనములను సిద్ధింపజేయగలదు. ఈ నిర్ణయం ద్వారా మనకు గొప్ప లాభం కలుగగలదు, నీవు రాజులను రక్షించగలవు గోవింద, ఈ విధముగా నీకు గొప్ప కీర్తి సంప్రాప్తించును. దుర్జయుడగు జరాసంధుడు పదివేల ఏనుగుల బలం కలిగినట్టు వాడు. నిజముగా ఇతర బలశాలు వానిని జయింపలేరు, కేవలం భీముడే వానికి సమబలుడు. ఇక్కడ ఉద్ధవుడికి ఎటువంటి పరిస్థితి కల్పించినాడంటే భగవంతుడు ఇక్కడ ఇద్దరు సమభుజీలు ఉన్నారు. ఒకడు శుద్ధ భక్తుడు అయిన నారదుడు వచ్చేసి ఒక అభ్యర్థనను తెలిపాడు అన్నట్టు, ఈ యుధిష్ఠిరుని యొక్క కోరికను తెలిపాడు. రాజస్వ యజ్ఞానికి భగవంతుడు విచ్చేసి రాజస్వ యజ్ఞంలో భగవంతుడు యొక్క ప్రత్యక్షంగా అక్కడ ఉండి అందరికీ దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి ఒక కోరికను వెలిపించారు. రెండవ కోరిక వచ్చేసి దానికంటే ముందర వచ్చిన దూత ఇక్కడ 20,000 రాజులను బంధించాడు జరాసంధుడు, అతడు అపర బలశాలి, అతన్ని జయించడం వారి వల్ల కాక 20,000 మంది బందీలుగా అయిపోయినారు, జైల్లో ఉండిపోయినారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళు మీరు వచ్చేసి జరాసంధుని సంహరించి, ఎందుకంటే నువ్వు ఇంతకుముందు 17 సార్లు అతను తిప్పి కొట్టావు యుద్ధంలో, కాబట్టి నీవు వచ్చేసి జరాసంధుని ఓడించి వీళ్ళందరినీ చరణ నుంచి విడిపించాలి అని చెప్పేసి ప్రార్థించారన్నమాట. సో ఇక్కడ రెండు వచ్చినాయి, రెండు అభ్యర్థనల్లో మొదట ఏది చేయాలి తర్వాత ఏది చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఒక రకమైనట్టు సభలో ఇదో ఒక టాస్క్ అన్నట్టు, అది ఒక ఇబ్బంది అయిన పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ ఓ రాజులను సంహరించేదానికి, రాజులని రక్షించడానికి వెళ్తే యుధిష్ఠిరుడు బాధపడవచ్చు. యుధిష్ఠిరునికి మొదటి దగ్గరికి వెళ్తే రాజులను నెగ్లెక్ట్ చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, తర్వాత దూత ద్వారా మళ్ళీ సందేశం వెళ్తే. సో ఇప్పుడు రెండింటిని సమన్వయించి భగవంతుడు కార్యం నిర్వహించవలసి ఉంది. సో భగవంతుడు చిరునవ్వు నవ్వాడు, నవ్వేసి ఆ పని నిర్ణయం మంత్రి అయిన ఉద్ధవుడికి చెప్పాడన్నట్టు. బుద్ధిమంతులైన ఉద్ధవులు ఇప్పుడు మనకు ఆదేశం ఇస్తారు. ఉద్ధవులు మనకి ఏ విధంగా ఆదేశం ఇస్తే నేను ఆ విధంగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను అని కృష్ణుడు ఉద్ధవునికి చెప్తారన్నట్టు. ఉద్ధవుడు వచ్చేసి పవిత్ర భక్తుడు. ఇతను వచ్చేసి భగవంతుని యొక్క రూపాన్ని కలిగి ఉన్నాడు, సారూప్యంలో ఉండేవాడు. ఇతను భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు. ఇతనికి మోక్షము కాదు భగవంతుని యొక్క ఇవి ముక్తి అనేది ఐదు రకాలు. ఐదు రకాల్లో సారూప్య ముక్తిని సాధించినవాడు ఉద్ధవుడు అన్నట్టు. సారూప్య ముక్తి అనంటే భగవంతునికి ఎటువంటి రూపమైతే ఉందో ఆ రూప లక్షణాలన్నీ ఉద్ధవుడికి ఉన్నాయన్నట్టు. ఆ బృందావనంకి వచ్చినప్పుడు కూడా ఉద్ధవుడు ఎప్పుడైతే రథం నుంచి దిగగానే ఆ చుట్టూ ఉండే అందరు గోపికలు వాళ్ళ ఇంటి ద్వారాల నుంచి, కిటికీల నుంచి, దూరం నుంచి చూసి కృష్ణుడే వచ్చాడని చెప్పేసి అందరూ ఆశతో పరిగెట్టుకుంటూ వస్తారన్నట్టు. దగ్గరకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇతను కృష్ణుడు కాదు ఉద్ధవుడు అని చెప్పేసి. సో అటువంటి దూరం నుంచి చూస్తే కృష్ణుడికి ఉద్ధవుడికి ఆ పోలిక అంటే ఏమి మనకు వ్యత్యాసం తెలియనంతగా సారూప్యాన్ని కలిగి ఉన్నాడన్నట్టు. అది సారూప్యం ఎట్లా సాధించగలిగినారంటే అది భగవంతుని యొక్క నిరంతరం భగవంతుని మీద ధ్యానం చేయడం వల్ల భగవంతుని రూపం పైన ఆ విధంగా అతనికి సారూప్య ముక్తి లభించిందన్నట్టు. సో ఇక్కడ శుద్ధ భక్తుని యొక్క లక్షణము ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు ఉద్ధవుడు. నిరంతరం భగవంతుని పైన ధ్యానం చేసేవాడికి భగవంతుని యొక్క అంతరార్థము అతనికి ఆటోమేటిక్ గా అవగతం అవుతుంది అని చెప్పేసి తన శుద్ధ భక్తునికి అటువంటి క్రెడిట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయము భగవంతుడు చెప్పట్లేదు. నేను ఫస్ట్ యజ్ఞానికి వెళ్తాను, దాని ద్వారా రాజును రక్షిస్తాను అని చెప్పేసి ఇతను డిక్లేర్ చేయలే. కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశితి. కొన్నిసార్లు భగవంతుడు కూడా కొన్నిసార్లు వీక్ అయిపోతున్నాడు ఇక్కడ అని మనం అట్లా చెప్పుకుంటాము. సో ఇక్కడ భగవంతుడు ఇక్కడ అర్జునుకి చెప్తున్నాడు, కౌంతేయ అర్జున నువ్వు ఇప్పుడు ప్రచారం చేయి, నువ్వు మొత్తం అందరికి నిర్ధారించి చెప్పు, భగవంతుని ఎవరిని శరణాగతి పొందుతారో వాడికి ఎప్పుడు నాశనం అనేది లేదు, ఈ మాట నేను చెప్పకూడదు నువ్వు చెప్పు అని చెప్పేసి గట్టిగా అతని సర్వెంట్ ద్వారా చెప్పిస్తాడు అన్నట్టు. ఎందుకంటే సామాన్య ప్రజానీకం వచ్చేసి కృష్ణుడు అత్యంత తెలివితేటలతో అతను ప్రదర్శించి జనాలకి మోసం చేస్తాడని చెప్పేసి తెలుసు, కానీ భగవంతుడు చెప్పింది ఏది అంత ఈజీగా రిసీవ్ చేసుకోరు అన్నట్టు. దానికోసం భగవంతుడు చెప్తాడు, అర్జున కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశితి, నా భక్తుడు ఎప్పుడు నశింపడు అని చెప్పేసి నీవు ఉద్ఘాటించు, గట్టిగా నువ్వు చాటి చెప్పు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ తన నిర్ణయాన్ని శుద్ధ భక్తుడి ద్వారా చెప్పిస్తున్నాడు. శుద్ధ భక్తుడు ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడంటే అతను భగవంతుడి యొక్క మౌత్ పీస్ మైక్ లాగా, ఇక్కడ నేనేం మాట్లాడతానో ఆ స్పీకర్ అదే పలుకుతుంది. అదేవిధంగా నా ఇది భగవంతుని యొక్క మనసులో ఉండేది శుద్ధ భక్తుడు నోటి నుంచి వస్తుంది. భగవంతుని యొక్క అంతరంగంలో ఏమైతే ఉందో అది శుద్ధ భక్తుడు ఎరిగి ఉంటాడన్నట్టు. ఇది భగవంతుని యొక్క అంతరార్థం అని చెప్పేసి శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే. రూపగోస్వామి వచ్చేసి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టం ఏమి అని చెప్పేసి తెలుసుకున్నవాడు దాన్ని భూతలంలో స్థాపితం ఏన భూతలే, ఈ భూమి పైన దాన్ని స్థాపించినాడు కాబట్టి స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతకం. సో ఈ భగవంతుని యొక్క శ్రీ చైతన్య మనోభీష్టం, చైతన్య మహాప్రభు మనోభీష్టాన్ని తెలుసుకున్నవాడు రూపగోస్వామి. భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు. చైతన్య మహాప్రభు భగవంతుడు. భగవంతుని యొక్క అంతరంగాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి రూపగోస్వామికి అటువంటి ప్రణామ మంత్రము రచించబడింది అన్నట్టు. సో భగవంతుని యొక్క అంతరంగాన్ని తెలుసుకున్నవాడు శుద్ధ భక్తుడు. ఇక్కడ భగవంతుని యొక్క అంతరంగాన్ని ఉద్దవుని ద్వారా పలికిస్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అన్నట్టు. సమర్థ రామదాసు మీకందరికి తెలిసే ఉంటారు. సమర్థ రామదాసు వచ్చేసి ఒక మంచి స్పిరిచువల్ టీచర్ అన్నట్టు. అతనికి అతను ఈ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతను బోధిస్తుంటాడు. అతనికి చాలామంది శిష్యులు ఉంటారన్నట్టు. ఇతను శిష్యులను తీసుకునేసి ఒక ప్రదేశానికి ఇంకో ప్రదేశానికి అట్లా సంచారం చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఒక చోట ఊరి బయట వీళ్ళు చెట్టు కింద కూర్చునేసి ఇతను ప్రవచనం చెప్తున్నాడు. శిష్యులందరూ వింటున్నారన్నట్టు. వింటుంటే అదే చెట్టు ముందర దారిలో ఒక ఆవు ప్రాణభీతితో ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టు. వీళ్ళకి ప్రవచనం జరిగే టైంలో ఆవు వెళ్ళిపోతే ప్రాణభీతితో పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి అందరి అటెన్షన్ అట్లా డైవర్ట్ అవుతుంది. ఆవు అట్లే వెళ్ళిపోతుంది అన్నట్టు. వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రవచనం స్టార్ట్ చేసే టైంకి మళ్ళీ ఇంకో అతను వెనకలు కత్తి పట్టుకునేసి పరిగెడుతున్నాడు. ఇతను ఎవరు అని అంటే కబేల వ్యక్తి. ఇతని మాంసాన్ని అమ్మేవాడు. సో ఆవును కొనుక్కున్నాడు అతను. ఆ ఆవుని దాన్ని చంపాలని చెప్పేసి దాన్ని సంహరించి దాని మాంసాన్ని అమ్మేసి అతను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ నన్ను సంహరించేస్తున్నాడు చంపేస్తున్నాడని చెప్పేసి ఆవుకు భయపడి అక్కడి నుంచి పరిగెట్టిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి అతను కూడా వెనకలు పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. అతను ఆవు కనుమరుగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇతను వచ్చేస్తాడు. వచ్చేసి ఇక్కడ మనుషులు వీళ్ళు సమర్థ రామదాస్ మళ్ళీ డిసైబుల్స్ వీళ్ళందరూ కనబడేసరికి ఇతను వచ్చాడు. స్వామి, ఇట్లా ఈ దారిలో ఆవు వచ్చిందా? ఆవు వచ్చింది, మీరు చూసారా అని చెప్పేసి ఎట్లా వెళ్ళింది అని చెప్పేసి అడుగుతాడు అన్నట్టు. ఇప్పుడు శిష్యులందరూ ఉన్నారు. ఇప్పుడు గురువుకి ప్రశ్నించారు, ఆవుని ఆవు ఇట్లా పోయింది అని చెప్పేసి అంటే వాడు పోయేసి ఆవుని చంపేస్తాడు. గోహత్యకి ఇతను కారణమవుతాడు. చెప్పలేదు అని అంటే ఇతను గురువు నేను చూడలేదు అని అంటే అబద్ధం చెప్పిన వాడు అవుతాడు. అప్పుడు శిష్యులందరూ గురువు అబద్ధం చెప్పిన వాడు అవుతాడు. అప్పుడు ఇంక మిగతా శిష్యులందరూ అబద్ధం చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇటువంటి క్రిటికల్ పొజిషన్లో భక్తుడు అనేవాడు అబద్ధం చెప్పకూడదు, నిజాన్ని దాచకూడదు, ప్లస్ మళ్ళీ అతనికి ఆన్సర్ చేసి సాటిస్ఫై చేసి పంపించాలన్నట్టు. సో అప్పుడు ఇటువంటి పరిస్థితే ఉద్దవుడిది కూడా. ఇతను ఇక్కడ రెండు ఇరుపక్షాల వాళ్ళని సాటిస్ఫై చేయాల, భగవంతుని అంతరంగాన్ని తెలియజెప్పాల. వచ్చినది గొప్ప భక్తుడు నారదుడు, ఇంకో పక్కన సుమారైన భక్తులు ఇంకా 20,000 మంది ఉన్నారు. ఇద్దరిని సాటిస్ఫై చేయాలా, ఆ టాస్క్ ఇతనికి ఇవ్వబడడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో భక్తుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది ఇతని చతురత, ఇతను ఎంత ట్యాక్ట్ఫుల్గా ఆన్సర్ చేస్తాడు అనేది. ఇది సత్యం ప్రియ హితం చేయత్. ఇతని వచనాలు ఎట్లుంటాయంటే కన్నా నిజమైనవి ఉంటాయి, సత్యమైనవి ఉంటాయి, చాలా ప్రీతి కలిగించే విధంగా ఉంటాయి. అది శుద్ధ భక్తుని యొక్క లక్షణం అన్నట్టు. అతను అన్ని నిజాలు వాస్తవం చెప్తాడు, భగవంతుని గురించి అన్ని వాస్తవాలు తెలియజెప్తాడు. అది ప్రీతి కలిగించే విధంగా ఉంటాయి అన్నట్టు. అంటే మనం నిజం నిప్పు వంటిది, చేదు నిజము అని చెప్పేసి అంటారు కదా, అటువంటి వాస్తవమైన నిజాన్ని కూడా శుద్ధ భక్తుడు వచ్చేసి చాలా ప్రీతిగా చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసి చెప్తాడు అన్నట్టు. సో ఈ సమర్థ రామదాస్కి ఇప్పుడు పెద్ద టాస్క్ అన్నట్టు. ఇతను శుద్ధ భక్తుడు, ఇతను వీళ్ళకి ఏ అబద్ధం చెప్పేసి మసుగు చేసి మభ్య పెట్టేది అవసరం లేదంట. ఇమ్మీడియట్గా ఇతను చెప్పాడు, చూసేవాడు చెప్పలేడు, చెప్పేవాడు చూడలేడు అని చెప్పేసి అన్నాడు అన్నట్టు. ఇతను కసాయవాడు వచ్చేసి కాసేపు ఆలోచించాడు. ఆలోచించి అర్థం కాలేదు ఇదేం ఫజిల్ అని చెప్పేసి అతను బయలుదేరేసి వెళ్ళిపోయినాడు. బయలుదేరేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రవచనం స్టార్ట్ చేసి ముగించేశారన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో, స్వామి గురుదేవ ఇట్లా మీరు అతను అడిగితే మీరు అతను ఒకటి అడిగింది ఒకటి మీరు చెప్పింది ఒకటి అని చెప్పేసి ప్రశ్నిస్తారు, ఇది కొంచెం విడదీసి చెప్పండి అని చెప్పేసి అంటే అతను చెప్తాడు, చెప్పేవాడు చూడలేడు, చూసిన వాడు చెప్పలేడు అని చెప్పేసి, అంటే కళ్ళు చూసినాయి ఆవి ఎట్ల పోయిందని చెప్పేసి, కానీ కళ్ళు చెప్పలేవు. నోరు చెప్పగలదు ఎట్ల పోయింది అని చెప్పేసి, కానీ నోరు చూడలేదు. సో అని చెప్పేసి అక్కడికి అతను గోహత్యకి ఎంకరేజ్ చేయలేదు, నేను నీకు సమాధానం చెప్పను పో అని చెప్పేసి ఇతను తిరస్కరించలేదు. ట్యాక్స్ఫుల్గా శిష్యులకు కూడా ఒక ఉదాహరణ ప్రాయంగా తన ప్రవర్తనని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో దాన్ని కవర్ చేయడం అనేది, ఆ విధంగా తన ప్రవర్తనని ఆ శుద్ధ భక్తుని యొక్క లక్షణాన్ని ఆ చిత్రతని ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భగవంతుడిపైన ఆధారపడడం ద్వారా ఏ విధంగా దాన్ని ఆ పరిస్థితిని అధిగమించవచ్చు అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అన్నట్టు. ఇదే పరిస్థితి ఇక్కడ ఉద్ధవునికి వచ్చింది. ఉద్ధవుడు చాలా బ్యాలెన్సింగ్ గా మాట్లాడుతున్నాడు. ఈ మీ మేనత కుమారుడైన యుధిష్ఠిరునికి మీరు యజ్ఞంలో మీరు ప్రత్యక్షంగా అక్కడ నిలిచి అక్కడ ఉండి మీరు అందరికీ దర్శనమిచ్చి అతని ప్రీతిని కలిగించడము, సహాయం చేయడము, అతని సంతృప్తి పరచడం అనేది మీది మొట్టమొదటి బాధ్యత. కానీ ఆ విధంగా చెప్పి ఫస్ట్ దేవర్షి నారదునికి సంతృప్తి పరిచినాడు. కానీ ఆ రాజసూయ యజ్ఞం చేయాలనంటే మొత్తం ఆ రాజు వచ్చేసి సమస్త భూప్రపంచానంతా జయించిన వాడే ఉండాలి, అంటే దాంట్లో జరాసంధను కూడా జయించాలి. కాబట్టి ఫస్ట్ ఇది ఇంకో ఈ పక్కన మొట్టమొదట యుధిష్ఠిరునికే మీరు రాజసూయ యజ్ఞానికి వెళ్ళాలి అని అంటే ఇంక రాజులందరూ ఇక్కడ ఈ యాదవులందరూ లేస్తారు. 20,000 మంది రాజులు భక్తులు కారా, వచ్చిన దూతని నెగ్లెక్ట్ చేసేస్తారని చెప్పేసి వీళ్ళు కూడా, ఎందుకంటే ఇతను నారదుడు రాకముందు దూత కూడా రాకముందు నుంచి జరాసంధను సంహరించాలని చెప్పేసి వీళ్ళు యాదవులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ జరాసంధను వల్లనే మథురలో ఉండే వాళ్ళందరూ ద్వారకకు వచ్చినారు. సో ఈ ద్వారక కట్టిండేది కూడా ఆ ఈ జరాసంధను బెడదకే. జరాసంధ నుంచి వచ్చిన ఈ కంటిన్యూగా 17 times దండెత్తి రావడం వలన ఇతను మథుర నుంచి మొత్తం అందరు ద్వారకకి షిఫ్ట్ చేయడము, ద్వారకా నగరాన్ని నిర్మించడము చేసిందన్నట్టు. సో ఈ లాస్ట్ టైం వచ్చేసి జరాసంధ చాలా తీవ్రంగా పట్టుబట్టి ఉన్నాడు అన్నట్టు. ఎట్లయినా కృష్ణుని ఓడించాలా, కృష్ణుని సంహరించాలా, మథురనంతా మట్టు పెట్టేసేయాలా అని చెప్పేసి. సో ఈసారి కాలనేమిని తీసుకొని వచ్చాడు అన్నట్టు. అప్పుడు అతని కోరికకి అతని డిటర్మినేషన్కి ఈవెన్ అతని కోరికను కూడా మన్నించి ఆ రణచోరుగా లీల చేస్తాడన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే ఈ రాజసు యజ్ఞానికి మీరు వెళ్ళాలి స్వయంగా అని చెప్పేసి నిర్ణయించి దేవర్షి నారదుని సంతృప్తి పరిచాడు. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా అతను ఆ యజ్ఞం చేయాలి అని అంటే మొత్తం భూప్రపంచానంతా జయించి ఉండాలి, అందరు రాజులు ఇతనికి సామంతులుగా ఉండాలి, అందులో ఈవెన్ జరాసంధుడు కూడా వస్తాడు అని చెప్పి నెక్స్ట్ ఇంకొక, కాబట్టి ఫస్ట్ మొదటి జరాసంధుని సంహరించాలి, ఆ జరాసంధుని సంహరిస్తేనే రాజసూయ యజ్ఞం జరుగుతుంది అని ఇద్దరికి బ్యాలెన్స్డ్గా సమాధానమిచ్చి సభలో తన యొక్క చిత్రతని ప్రదర్శిస్తాడన్నట్టు. ప్లస్ ఇదంతా ఇది భగవంతుడికి ఆటోమేటిక్గా ఇతను భగవంతుడు ఏం చేయాలి అని చెప్పేసి అతనికి ఆల్రెడీ జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా ఉంది. అయినప్పటికీ కూడా అది భగవంతుడు డిక్లేర్ చేసే బదులు తన శుద్ధ భక్తుని ద్వారా వివరిస్తున్నాడు. ఈ శుద్ధ భక్తుడు భగవంతుని యొక్క అంతరంగాన్ని వెలిబుచ్చుతున్నాడు. సో తర్వాత దానికి మళ్ళీ ఉపాయం చెప్తాడు. ఈ జరాసంధుడు వచ్చేసి అతనికి 10,000 ఏనుగుల శక్తి కలిగి ఉన్నాడు. అతన్ని ఎవరే గాని ఈ యుద్ధంలో మొత్తం అతను శత అక్షౌహిణులు మొత్తం 100 అక్షౌహిణుల సైన్యంతో పాటు వచ్చినప్పుడు అతను యుద్ధంలో సంహరించడం అనేది ఎవరి వల్ల కాదు, అతను దుర్జయుడు, జయింపలేనివాడు. సో కాబట్టి అతన్ని ఎట్లా ఓడించాలి అంటే అతన్ని ద్వంద్వ యుద్ధం అంటే 1-to-1 కంబాట్ అన్నట్టు, ఒకరినొకరు ముష్టిఘాతాలతో కానీ గదతో కానీ కత్తితో కానీ వీళ్ళు ఒకరినొకరు అంటే జరాసంధుడు ఒకడు దానికి ప్రత్యర్థి భీముడే సరైన వాడు అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో ఉద్ధవుడు చెప్తున్నాడు అన్నట్టు. సో ఇది ఈ అస్ట్రాలజికల్ క్యాల్కులేషన్, ఇతని శక్తి ఎంత, అతనికి మరణం ఏ విధంగా లభిస్తుంది, ప్లస్ అతన్ని జయించగలిగేవాడు ఎవరు, ఇదంతా ముందే బృహస్పతి నుంచి ఇతను జ్యోతిష్ శాస్త్రంలో అతని యొక్క చార్ట్ చూసి ఇతను ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు. ఇతను చంపగలిగిన వాడు, సంహరించగలిగిన వాడు ఒక భీముడు మాత్రమే. మహాభారతంలో కూడా ఒక స్టోరీ ఉంది, ఈ దుర్యోధనుడు, భీముడు, జరాసంధుడు మొత్తం ముగ్గురు, ఐదు మంది. ఒక స్టోరీ ఉంది, ఐదు మంది కదా, ఐదు మందిలో ఆ స్టోరీ ఏమి, ఈ ఐదు మందిలో ఎవరైతే ఫస్ట్ ఎవరైతే జయిస్తారో వాడు మిగతా వాళ్ళందరినీ చంపుతాడు అని చెప్పేసి ఒక ప్రెడిక్షన్ ఉంది. ఆ విధంగా ఫస్ట్ భీముడు వచ్చేసి కీచకుని సంహరిస్తాడు కదా, జరాసంధుడు, బకాసుర, బకాసుర, ఓకే ఓకే ఓకే, బకాసురుణ్ణి, బకాసురుణ్ణి భీముడు సంహరిస్తాడు. ఆ బకాసురుణ్ణి భీముడు సంహరించిన ద్వారా ఇతడే ఇంకా మిగతా నలుగురిని సంహరిస్తాడని చెప్పేసి అక్కడికి ఉద్ధవుడికి తెలిసిపోయింది అన్నట్టు. సో ఆ ఈ ఐదు మందిలో ఉండేవాడు ఈ జరాసంధుడు కూడా కాబట్టి భీముడికి వచ్చేసి భీముడే ఇతనికి సరైన ప్రత్యర్థి అని చెప్పేసి ఉద్ధవుడు నిర్ణయిస్తాడు. ఉద్ధవుడు నిర్ణయించి దీనికి ఇంకొక పన్నాగం పన్నుతారన్నట్టు. ఈ జరాసంధుడికి ఒక వీక్నెస్ ఉంది, వీక్నెస్ అనంటే అది ఒక గొప్ప లక్షణం ఉంది, ఇతను బ్రాహ్మణులకు దాసుడు అన్నట్టు. బ్రాహ్మణులు ఎటువంటి కోరిక కోరినా ఇతను ఎప్పుడు తిరస్కరించడు, ఇతను ఎప్పుడు తిరస్కరించడు, ఆ బ్రాహ్మణులకి ఏం కోరిక నడితే వాళ్ళని తీరుస్తూ ఉంటాడు అన్నట్టు. సో ఉద్ధవుడు ఏం చెప్పాడనంటే, మీరు కృష్ణుడు, అర్జునుడు, భీముడు, మీరు ముగ్గురు వెళ్ళేసి ఏ రకంగా బ్రాహ్మణుల వేషంలో వెళ్ళి మీరు బ్రాహ్మణులని చెప్పేసి చెప్పుకొనేసి ఆ జరాసంధన్ దగ్గరికి వెళ్ళేసి ఒక భిక్షను కోరండి. అది ఏమి భిక్ష అనంటే, నీతో నేను ద్వంద్వ యుద్ధానికి, మీరు ద్వంద్వ యుద్ధాన్ని నాకు ప్రసాదించండి అని చెప్పేసి భీముడి చేత మీరు ప్రార్థన అడిగించండి. అతను ఓకే అని అంటాడు. అన్నప్పుడు ఆ తర్వాత యుద్ధాన్ని దిగి యుద్ధంలో ధర్మంగానే సంహరిస్తాడు అని చెప్పేసి ఉద్ధవుడు ఇక్కడ ఇతను తన జడ్జిమెంట్ ఇస్తున్నాడు, ఇక్కడ తన తుది నిర్ణయాన్ని ఇస్తున్నాడు. ఈ విధంగా మనం నడుచుకోవాల్సినటువంటి విధానము అని చెప్పేసి ఇక్కడ ఒక మంత్రి రాజుకి విన్నవించి అతని పన్నాగాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఇది రాజనీతి. ఇప్పుడు మనం ప్రస్తుతం చేసేటువంటి, మనం ఏ విధంగా నైట్ నైట్ అటాక్ చేయాలా అని చెప్పేసి అది రాజకీయం అన్నట్టు. ఇది సరి అయినది కాదు. సరే, రాజనీతి వచ్చేసి దాన్ని ధర్మయుద్ధంగా, ధర్మంగా, శాస్త్రవిహితంగా ఏ విధంగా శత్రువుని జయించాలి అనేది రాజనీతి అన్నట్టు. సో ఆ విధంగా తర్వాత మళ్ళీ స్టోరీ వెళ్తుంది, నెక్స్ట్ కంటిన్యూటీ నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. వీళ్ళు ముగ్గురు బ్రాహ్మణ వేషంలో వెళ్ళేసి జరాసంధన్ దగ్గరికి వెళ్ళేసి దానం అడుగుతారు. ఎంట్రీ అవ్వడమే, వాళ్ళ మగధ రాజ్యానికి ఎంటర్ అవ్వడమే డంకా మోగించి డంకాను పగలగొట్టేస్తారు అన్నట్టు. దాంతో మొత్తం అందరూ ఆ శబ్దానికి మొత్తం అందరూ భీతావహులే జనాలు అందరూ ఎక్కడెక్కడ చిల్లా చిదర వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసి రాజ్యంలో ఎడమ కాళ్ళు పెట్టేసి వాళ్ళు ఎంటర్ అవుతారు. వెళ్ళేసి జరాసంధన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే జరాసంధనికి, మేము బ్రాహ్మణులము, మాకు ఒక దానం కావాలి అనగానే వీళ్ళ రూపురేఖలన్నీ చూసేసి అర్థమవుతుంది, వీళ్ళు బ్రాహ్మణులు కాదే కాదు కదా, బ్రాహ్మణులు శరీరం ఎంత సౌమ్యంగా ఉంటుంది, వీళ్ళు వచ్చేసి వాళ్ళు బాణాలు వదిలి ఈ ధనువులను ధరించి వీళ్ళకి వాళ్ళ కత్తిఘాట్లు ఈ భుజానికి ధనుసును ధరించినప్పుడు ఆ విల్లు తాడు ఉంటుంది కదా, ఆ తాడు వచ్చేసి దాంతో వీళ్ళకి ఈ అచ్చులు పడినాయన్నట్టు. అవన్నీ చూసేసి మీరు బ్రాహ్మణులు కాదు కదా అని చెప్పేసి అంటారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, మేము బ్రాహ్మణులం కాదు, ఇతను కృష్ణుడు, నేను భీముడు, ఇతను అర్జునుడు, మాకు ఇప్పుడు ఒక దానం కావాలి అని అంతకుముందే ప్రామిస్ చేస్తున్నాడు. మేము బ్రాహ్మణులము, దానం కావాలంటే ఓకే శాంక్షన్ కోరుకోండి అని అంటాడు. ఆ తర్వాత ఇతను డౌట్ చెప్తాడు, ఈ మీరు బ్రాహ్మణులు కాదు కదా అంటే అప్పుడు వాళ్ళ నిజస్వరూపం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానం మీకు ఏమి కోరిక అనంటే, మీతో ద్వంద్వ యుద్ధం కావాలి అని చెప్పేసి ఆ విధంగా కోరుకొని సంహరిస్తాడు అన్నట్టు. సో ఇక్కడ ఇతని ఉద్ధవుడి యొక్క చిత్రత ఇక్కడ, అతని ఈ ఉద్ధవుని యొక్క ఉద్ధవునికి కీర్తి కలిగించాలి అని చెప్పేసి ఈ జడ్జిమెంట్ ఇచ్చే బాధ్యత ఉద్ధవుడికి ఇవ్వడం జరిగింది కృష్ణుడు. ఆ తర్వాత అదే విధంగా మొత్తం ఇంద్రప్రస్థానికి భగవంతుడు వెళ్తాడు. ఈ చాప్టర్ అంతా దాంట్లో డీల్ చేయబడింది అన్నట్టు. సో ఇదే విధంగా ఒకసారి ప్రభుపాద యొక్క లీలలో కూడా ఇదే విధంగా ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది అన్నట్టు. జీవీసీ మీటింగ్స్ లో ప్రభుపాల వారు మొత్తం ప్రభుపాద డిసైబుల్స్ శిష్యులందరూ కూర్చునేసి జీవీసీ మీటింగ్, అది జీవీసీ గవర్నింగ్ బాడీ కమిషన్, దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ప్రభుపాద. అంటే భక్తి సిద్ధాంత మహారాజు యొక్క ప్లాన్ ప్రకారంగా, అతని రచన వ్యూహం ప్రకారంగా భక్తి వేదాంత స్వామి ప్రభుపాద జీబీసీని ఏర్పాటు చేసి, ఈ జీబీసీ ఇస్కాన్ ఏ విధంగా ఫంక్షన్ అవ్వాలి అని చెప్పేసి ఇది డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి దాంట్లో చాలా మంది డివోటీస్ అందరినీ, డిసైబుల్స్ అందరినీ దాంట్లో మెంబర్స్ గా పెడతారన్నట్టు. పెట్టిన తర్వాత అప్పుడప్పుడే ఈ హిప్పీ మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంచెం కొంచెం పరిణతి చెందిన వాళ్ళు, ఇదంతా అరౌండ్ 68-69 ఇయర్స్ లో జరిగిండేది అన్నట్టు జీబీసీని ఎస్టాబ్లిష్ చేయడం. అప్పుడు వాళ్ళ మెంటాలిటీ, ఒకసారి హిప్పీస్ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే, ఆల్టర్ ఉంది గర్భగుడిలో, రాధాకృష్ణుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రభుపాదలు వచ్చేసి వాళ్ళకి బ్రాహ్మణ దీక్ష ఇచ్చేసి గర్భగృహంలో వెళ్లి భగవంతుని అలంకరించండి అని చెప్పేసి వాళ్ళకి పంపించారు. పంపించినప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా బాగా అలంకారం చేస్తున్నారు. ఒకరోజు ఒకతనికి సడన్ గా కొత్త ఐడియా వచ్చింది. ఆ రోజు దర్శనార్థి ఓపెన్ చేసి చూస్తే భగవంతుడికి నిక్కర ఉంది, భగవంతుడికి నల్ల కళ్ళద్దాలు పెట్టేసి ఫ్లూట్ పెట్టుకున్నారని, ఒక హిప్పీలాగా తయారు చేసి పెట్టారు కృష్ణన్ని. ప్రభుపాద చూసి ఫైర్ అయిపోయారు అన్నట్టు, అందరిపైన గట్టిగా అరిచేసి, కృష్ణుని ఏంది ఈ విధంగా తయారు చేశారు మీరు అని చెప్పేసి, కృష్ణ అలంకారం ఇది కాదు అని చెప్పేసి విపరీతంగా అందరినీ అరుస్తారు. ఆ తర్వాత మళ్ళీ కూల్ అయిపోయేసి, ఓకే భగవంతుడికి ఒకరోజు ఇవి అలంకారం కూడా స్వీకరించారులే అని చెప్పేసి తర్వాత మళ్ళీ చేసేస్తారు. సో అటువంటి మెంటాలిటీ ఉండే భక్తులు కొంతమంది జీబీసీలో ఉన్నారు అన్నమాట. అంటే మన ప్రభుపాదుల వారి శిష్యుల్ని మనం తప్పుగా ఆలోచించకూడదు. ఇక్కడ విషయం ఏమంటే, ఆ రోజు ప్రభుపాదు అటువంటి మెంటాలిటీ ఉన్న భక్తులతో ఏ విధంగా తనని వాళ్ళకందరికి ఏ విధంగా ట్రైన్ చేశాడనేది ఒక చిన్న ఇన్సిడెంట్ అన్నట్టు. సో వీళ్ళందరూ వచ్చేసి మూమెంట్ కి ఇట్లా మనం ఈ విధంగా చేస్తాం ఆ విధంగా చేస్తాం అని చెప్పేసి రకరకాల సలహాలు ఇస్తున్నారు. అవి కొన్ని పర్మిటెడ్ గా ఉన్నాయి, కొన్ని విపరీతంగా ఉన్నాయి అన్నట్టు. సో ప్రభుపాల వారు వచ్చేసి వాళ్ళు ఎక్కడైతే ఎక్స్ట్రా చెప్తున్నారో వాళ్ళు, అంటే మనకు మన పరిధికి దాటి ఏదైతే ఉందో వాటికన్నిటికీ అడ్డు చెప్తూ ఈ విధంగా కాదు ఈ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళని స్టాప్ చేస్తున్నారు అన్నట్టు. ఒక డివోటీగా వచ్చేసి విపరీతమైన కోపం వచ్చేసి, ప్రభుపాద్ మీరు అల్టిమేటా జీబీసీ అల్టిమేటా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తాడు జీబీసీ మీటింగ్లోనే. ఎందుకంటే అంతకుముందే చెప్పారు ఇస్కాన్కి జీబీసీ అల్టిమేట్, జీబీసీలు ఏం చెప్తే అదే ఫైనల్ రిజల్యూషన్, దాని ప్రకారంగానే ఇస్కాన్ ఫంక్షన్ అవ్వాలి అని చెప్పేసింది. సో మీరు ప్రతిసారి వచ్చేసి మీరేం మధ్యలో అడ్డం పడుతున్నారు, జీబీసీ మేము ఏం డిసైడ్ చేస్తే అది జరగాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రభుపాద మీరు అల్టిమేటా జీబీసీ అల్టిమేటా అని అడుగుతారన్నట్టు. ఇప్పుడు జీబీసీ అల్టిమేట్ కాదని అంటే భక్తిశాంత మహారాజు ఇది పోతుంది, నేను అల్టిమేట్ అనంటే వీళ్ళు ఎవ్రీ టైం సర్పాస్ చేస్తారన్నట్టు. సో అప్పుడు ప్రభుపాద ఒక లైన్ చెప్తారు, జీబీసీ ఇస్ అల్టిమేట్ అనంటే అందరూ హ్యాపీ అయిపోతారు, అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ జీబీసీ, నన్ను అతిక్రమించండి చూస్తామని చెప్పేసి. సో ఐఎమ్ జీబీసీ అల్టిమేట్, అది ఎప్పటికీ ఫర్ ఎవర్ దాన్ని ఇది చేసేస్తుంది అన్నట్టు, దానికి అల్టిమేట్ పొజిషన్ ఇచ్చేస్తారు. అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ జీబీసీ అనంటే దాంట్లో నా నిర్ణయం కూడా ఉంది అని చెప్పేసి ప్రభుపాల వారు వాళ్ళకి నొప్పించకుండా సేమ్ టైం జీబీసీని తక్కువ చేయకుండా చాలా ట్యాక్టిఫుల్ గా, ఇటువంటివి ప్రభుపాద ఎవ్రీడే చేసిన లీలలు ఉన్నాయి. ఇది మనం ఒకటి సందర్భానికి ఒకటి చెప్పుకుంటాం అన్నట్టు. సో ఇదే విధంగా నెక్స్ట్ నిన్న క్లాస్ లో ప్రభుపాద అనుత్తం ప్రభు చెప్పినట్టుగా నిన్న మూడవ శ్లోకం భాష్యంలో వచ్చేసి కృష్ణుని, శ్రీకృష్ణ గుణంలో చతురత అనేది ఒకటని భక్తిరసామృత సింధువనుడి గ్రంథంలో శ్రీల రూపగోస్వామి వివరించిరి, అనగా అనేక కార్యములను అతడు ఏకకాలంలో చేయగలడు. ఇది భగవంతుని యొక్క ఇంకొక క్వాలిటీ అన్నట్టు, మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీ. అంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా భగవంతుడు కొడితే మొత్తం పిట్టలన్నీ పోతాయని, అట్లా ఒకసారి ఒక యాక్షన్ చేస్తే దాంతో 10 సమస్యలు 100 సమస్యలు అట్ ఏ టైం అని చక్కబడిపోతాయి అన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు అటువంటి కార్యం నువ్వు చేయవలసి ఉంది అని చెప్పేసి ఉద్ధవుడు కృష్ణుడికి నిర్ణయించడం జరిగింది అన్నట్టు. సో ఇప్పుడు దీనికి ఉదాహరణ కూడా మనం ఇదే ఈ జరాసంధుడి వదన గురించి మనం చెప్పుకోవచ్చు. జరాసంధుడు వచ్చేసి మొత్తం ఈ కృష్ణుని జయించాలి అని చెప్పేసి 17 సార్లు 18 సార్లు ఇతను అటాక్ చేస్తాడు అన్నట్టు. అటాక్ చేస్తాడు, అతన్ని ప్లీజ్ చేసేదానికి 18వ యుద్ధంలో 18వ దాడిలో ఇతను రణచోరుగా వెళ్ళిపోతాడు. ఇతను నిరాయుధుడిగా నిలిచిపోయేసి నడుచుకుంటూ గుహ వైపు వెళ్ళిపోతాడు దూరంగా. ఆ తర్వాత ఇతనికి ఆ విధంగా చేయడం ద్వారా జరాసంధునికి నాదే విక్టరీ అని చెప్పేసి ఆనందం కలిగించాడు. మళ్ళీ నెక్స్ట్ కాలనేమికి వచ్చేసి నేను ఇతన్ని సంహరించగలను, ఎందుకంటే ఇతను స్పెషల్లీ అపాయింటెడ్ కింగ్ అన్నట్టు. కాలనేమి వచ్చేసి 18వ దాడిలో ఎస్పెషల్ కృష్ణుని చంపేదానికి ఇతన్ని తీసుకుని వచ్చాడు. సో దీంతో డెఫినెట్గా ఈసారి మథుర వాసులకి నా ప్రజలకి కొంచెం ఇబ్బంది కలుగుతుందని తెలుసుకుని ముందే ద్వారకకి పంపించేస్తాడు. ఆ విధంగా ద్వారకని ఇంకా చాలా బ్యూటిఫుల్ కింగ్డమ్ని ఏర్పాటు చేసి ద్వారకా వాసులకు కూడా వాళ్ళకి ఆనందం కలిగించాడు. ఇతను నిరాయుధుడిగా ఉండి కాలనేమి ఎదురుగా అతను నేను యుద్ధం చేయను అని చెప్పేసి నిరాయుధుడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇతను వెనక పరిగెట్టుకుంటూ వస్తాడు. క్షత్రియుడు వచ్చేసి లక్షణం ఏమంటే శౌర్యం తేజో ధృతిర్ దాక్ష్యం యుద్ధే చాపి అపలాయనం. క్షత్రియ లక్షణం ఏ విధంగా అంటే యుద్ధే చాపి అపలాయనం. అపలాయనం, పలాయనం అంటే పారిపోవడం, అపలాయనం అంటే పారిపోకూడదు. విజయము వీరస్వర్గము యుద్ధభూమిలోనే. కానీ ఇది భగవద్గీతలు చెప్పిండే శ్లోకము, అది రూల్ అన్నట్టు. కానీ దీన్ని ఇక్కడ భగవంతుడు బ్రేక్ చేస్తున్నాడు. రణచోర ఈ భగవంతుడు యుద్ధం నుంచి పారిపోతే కూడా అది ఒక లీల అయిపోయింది. దానికి ఈ రోజుకి భగవంతుని రణచోర అని చెప్పేసి భగవంతుని అందరు కీర్తిస్తున్నారు. దానికి రణచోర టెంపుల్ కట్టేసి భగవంతుని వర్షిప్ చేస్తున్నారు. దొంగతనం ఎవరు చేయకూడదు. భగవంతుడు మక్కన చోరుగా వెన్న దొంగతనం చేస్తే అతన్ని ఈ రోజు కూడా వెన్న దొంగగా పూజిస్తారు. చౌరాగ్రగణ్య పురుషాష్టకం. చౌరాగ్రగణ్ అంటే చోరులలో అగ్రగణ్యుడు, అటువంటి పురుషుని యొక్క అష్టకం. భగవంతుడు ఏ రకాలుగా దొంగతనం చేస్తాడో అది ఒక అష్టకం ఉంది, చౌరాగ్రగణ్య పురుషాష్టకం అని చెప్పేసి. భగవంతుడు దొంగతనాన్ని గ్లోరిఫై చేసే కీర్తన ఒకటి ఉంది. మనం దొంగతనం చేస్తే ఏం జరుగుతుంది పరిస్థితి? ఇది భగవంతుడి దొంగతనం చేయకూడదనేది అది సామాన్యమైనటువంటి నీతి. కానీ భగవంతుడు దొంగతనం చేస్తే కూడా అది ఒక కీర్తన అయిపోయింది. భక్తులు ఈ రోజు కూడా కీర్తించుకుంటారు. యుద్ధం నుంచి క్షత్రియుడు అనేవాడు పారిపోకూడదు, భగవంతుడు పారిపోతున్నాడు అతను రణశ్వరని చెప్పేసి భక్తులు కీర్తిస్తున్నారు. భగవంతుని యొక్క లీలలు, భగవంతునిలో ఎటువంటి కల్మషము లేదు. భగవంతుడు ఏం చేస్తే అది పరమోన్నతమైనది అన్నట్టు. అదే అల్టిమేట్ యాక్టివిటీ. ఆ భగవంతుని అటువంటి యాక్టివిటీస్ని కీర్తన చేయడమే భక్తుల యొక్క చివరి లక్ష్యం, అంతిమ లక్ష్యం అన్నట్టు. భగవంతుని గుణకీర్తనే భక్తునికి అతనికి సర్వస్వం అన్నట్టు. సో ఈ విధంగా జరాసంధుని ప్లీజ్ చేస్తున్నాడు. ద్వారకా మథుర వాసులకందరికీ పునరావాసం కల్పించాడు. నెక్స్ట్ ఇతనికి కాలనేమికి వచ్చేసి అతనికి ఉత్సాహాన్ని కల్పించాడు. నేను ఇతన్ని నిరాయుధుడై ఉన్నాడు, ఇతన్ని సంహరించగలను అని చెప్పేసి ఒక ఉత్సాహాన్ని కల్పించాడు. అతను పరిగెట్టి వస్తున్నాడు. మళ్ళీ గుహలోకి వెళ్ళేసి ముచ్చుకుందనికి దగ్గరికి వెళ్ళేసి తన పీత వస్త్రాన్ని అతని మీద వేసేసి చాటుగా వెళ్ళి దాక్కున్నాడు. అంతవరకు యాక్చువల్గా కాలనేమికి సంహారం అనేది లేదు. కాలనేమిని ఎవరు జయించలేరు, అటువంటి వరాన్ని పొంది ఉన్నాడు. ఇతను వెళ్ళేసి అక్కడ ముచ్చుకుందుడు కూడా అజ్ఞానంలో పడుకొని ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇతను కాలనేమి వచ్చేసి ముచ్చుకుందని కాలుతో తనతోనే యుద్ధం నుంచి పారిపోయి వచ్చేసి నువ్వు పరిగెట్టి పరిగెట్టిపోయి వచ్చి ఇక్కడ పడుకుంటే నేను నిన్ను సంహరించాలనుకున్నావా అని చెప్పేసి అతను నిద్ర లేపేదానికి కాలుతో తంతాడు. అతను తన్నిన బ్లోకి ఇతను గాఢ నిద్రలో ఉండి ఒక్క ఉదుటిగా లేచి ఎవరు నన్ను నిద్ర లేపారని చెప్పేసి కోపాగ్నితో చూస్తాడన్నట్టు. చూస్తే ఆ కోపానికి అతను భస్మం అయిపోతాడు. సో దానవ సంహారం జరిగింది ఒకటే యాక్టివిటీతో. ఇతన్ని ముసుకుందని అజ్ఞానం నుంచి లేపజీయడం జరిగింది. తర్వాత అతనికి మళ్ళీ ఏ విధంగా భక్తి చేసుకునేసి ముక్తిని పొందాలి అని చెప్పేసి హితవు బోధిస్తాడు అన్నట్టు. సో ఇక్కడ యాక్టివిటీ ఒకటే ఉంటుంది, దాంట్లో మొత్తం అందరికీ ప్లీజ్ చేయడం జరిగిపోతుంది, దాని వల్ల సంహరించడం జరుగుతుంది, భక్తులను రక్షించడం జరుగుతుంది. అన్ని యాక్టివిటీస్ కలిపి ఒకటే పనిలోనే సర్ది పెట్టేస్తాడు భగవంతుడు. నిన్న ప్రభువు చెప్పినట్టు ఎక్స్పర్ట్ మేనేజర్స్ మల్టీ టాస్కింగ్, ఒక నాలుగైదు పనులు అట్ ఏ టైం చేయిస్తూ ఉంటారు, నలుగురితో ఐదు మందితో కలిపి అట్ ఏ టైం నాలుగైదు పనులు చేపిస్తుంటారు అన్నట్టు. భగవంతుడు ఒకటే అన్ని పనులు అట్ ఏ టైం చేస్తున్నాడు ఇక్కడ. అది భగవంతుని యొక్క టాలెంట్, అది భగవంతుడి యొక్క సుప్రీం మేనేజర్ అని చెప్పేసి దానికి ఒక నిరూపణ. ఇదే విధంగా దామోదర్ లీల చూడొచ్చు, గోవర్ధన లీల చూడొచ్చు. గోవర్ధన లీల ఏడు రోజులు మొత్తం అందరితో కలిసి ఒకటేసారి ఉండి అందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు. వాళ్ళ వాళ్ళకి ప్రతి భక్తునికి వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ ను బట్టి వాళ్ళ యొక్క రసం, ఏ రసంలో భగవంతునితో అనుసంధానమై ఉన్నారో అటువంటి ఆనందాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు అన్నట్టు. ఇది భగవంతుని యొక్క స్పెషల్ క్వాలిటీ. అంతేకాకుండా భగవంతుడు వచ్చేసి ఇంకొక లక్షణం, అద్వితీయ లక్షణం వచ్చేసి అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి, అంటే భగవంతుడు ఒక ఇంద్రియంతో ఏ ఇంద్రియం పనైనా చేయగలడు అన్నట్టు. ఇది భగవంతుని యొక్క ఇంకొక స్పెషల్ క్వాలిటీ అన్నట్టు. సో మనకి తెలిసిన ఫేమస్ ఎగ్జాంపుల్ వచ్చేసి అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి. సకలేంద్రియ వృత్తి అంటే ఏ అంగము ఏ అంగం పనైనా చేయగలదు ఆ విధంగా అన్నట్టు. ఈ మనకు తెలిసిన ఫస్ట్ ఎగ్జాంపుల్ కళ్ళతో భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరిస్తాడు, మనకి నైవేద్యం ప్రసాదంగా ఇస్తాడు అన్నట్టు. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సా చరాచరం. నా ఈ ప్రకృతిని నేను వీక్షణ ద్వారా, జస్ట్ కనుచూపు ద్వారా, దృష్టి చేతనే నేను ప్రకృతికి గర్భముని చేసి ఆ తర్వాత సకల జన సృష్టిని నేను గావిస్తున్నాను. ఇది సపరేట్గా ఇతను మళ్ళీ గర్భధారణ సంస్కారం చేసి ప్రకృతికి మళ్ళీ ఇది చేయాల్సి ఆ రొటీన్ ప్రాసెస్ కాదు. ఇక్కడ భగవంతుడు జస్ట్ తన వీక్షణ ద్వారా, దృష్టి చేతనే ప్రకృతి నుంచి జనులను సృష్టిస్తున్నాడు. థర్డ్ యాక్టివిటీ వచ్చేసి బ్రహ్మకు నాలెడ్జ్ ఇవ్వడం. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మనం నాలెడ్జ్ తెలియాలి అని అంటే ఒకరు గట్టిగా చెప్పాలి, ఇంకొకరు అటెంటివ్గా వినాలి, కీర్తన శ్రవణం, అప్పుడే నాలెడ్జ్ అనేది పాస్ అవుతుంది అన్నట్టు గురు శిష్య పరంపర ద్వారా. కానీ భగవంతుడు బ్రహ్మకి నాలెడ్జ్ ఇచ్చాడు, ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాసెస్. అది ఎట్లంటే ఫ్లూట్ ప్లే చేస్తారు అన్నట్టు. ఫ్లూట్ ప్లే చేయడం ద్వారా వేణునాదం ద్వారా ఆ వేణునాదం ఆ స్వరం వెళ్ళేసి తేనే బ్రహ్మ హృదయాది కవయే, బ్రహ్మ హృదయంలోకి ఈ ఆది కవి కృష్ణుడు వచ్చేసి ఎప్పుడైతే ఈ వేణుగానాన్ని ఊదాడో అతని నుంచి ఆ స్వరం ఇతను వినడం ద్వారా హృదయంలో మొత్తం సమస్త వైదిక సారస్వతాన్ని అతన్ని నింపాడన్నట్టు. జస్ట్ ఒక ఫ్లూట్ ఒక నోట్ వాయించడం ద్వారా ఒక స్వరం ఊది మొత్తం సమస్త వైదిక సారస్వతాన్ని బ్రహ్మకిచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ విధంగా జ్ఞానం పొందినవాడు మళ్ళీ తర్వాత సృష్టిని స్టార్ట్ చేస్తాడు, క్రియేషన్ స్టార్ట్ చేస్తాడు బ్రహ్మ. ఇది ఎవరైనా జస్ట్ ఒక గాలి ఊది లేకపోతే ఒక స్వరం వేణువు పైన ఊది ఎవరైనా మెసేజ్ పాస్ చేయగలరా? రీసెంట్గా నేను వినింది ఏమంటే ఒక అతను ఫిడెల్ వయలిన్ ప్లేయర్ వచ్చేసి చాలా ఫేమస్ ప్లేయర్ అట, అతను ప్లే చేస్తే మాట్లాడినట్టు ఉంటుంది. నీ పేరేమి అని అంటే అతను వయలిన్లో చెప్తాడు, నా పేరు సో అండ్ సో అని చెప్పేసి ఎక్స్పర్ట్ ప్లేయర్స్ అన్నట్టు. అది మనకి ఇమాజినేషన్కి దూరమే, అది మనం చూస్తేనే తెలుస్తుంది. అటువంటిది భగవంతుడు ఈ ఆ భగవంతుడు చేసిన ఆ యాక్టివిటీలో ఇతను ఒక స్పార్క్ అన్నట్టు. మమ తేజాంశ సంభవం ఇట్లాంటి వాళ్ళందరూ ఒక చిన్న చిన్న స్పార్క్స్. ఇవన్నీ కలిసి ఉండినవాడు భగవంతుడు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మొట్టమొదట మథురకు వచ్చినప్పుడు కంసుని సంహరించడానికి వచ్చినప్పుడు ఈ వాషర్మ్యాన్ వస్తాడు, బట్టలు ఉతికేవాడు. బట్టలు ఉతికేవాడికి నాకు మంచి డ్రెస్ ఒకటి కావాలి అని చెప్తే ఇదంతా కంసుడిది డ్రెస్, నేను నీకు ఇవ్వడానికి వీల్లేదు. అతను వచ్చేసి ముందు ముందు జన్మలు ఎవరు అతను? రాముడిని సాకలివాడు. ఆ సాకలివాడు ఇక్కడికి వస్తాడన్నట్టు. సో ఆ టైంలో అతని పనిష్మెంట్ ఇవ్వడం అనేది రాజు తప్పు చేసిన వాడు అవుతాడు. ఆ తర్వాత ఈ జన్మలో వచ్చేసి చేత్తో కొట్టి అతను సంహరిస్తాడన్నట్టు. అతని వాళ్ళు సపరేట్ కత్తి ఏం అవసరం లేకుండా పోయింది. ఆ విధంగా కత్తి చేసే పని చేత్తో చేసేస్తాడు భగవంతుడు. నెక్స్ట్ వచ్చేసి ఈ భాగవతంలో వివరించబడే ఉంది, ఈ భగవంతుడు వచ్చేసి ఈ వేణు అవును భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మొత్తం ఈ నాలుగు వేదాలు ప్రభవించినాయి అని చెప్పేసి ఒక చిన్న వాక్యం ఉంది, దానికి ప్రూఫ్ చూడాలి. సో నెక్స్ట్ ఈ విధంగా నాకు తెలిసినటువంటి అంగానియ సకలేంద్రియ వృత్తిమంతి అనేదానికి ఇవి నాకు తెలిసినటువంటి ఉదాహరణలు అన్నట్టు. సో ఇదే శ్లోకంలో చూస్తే జరాసంధనుకు వచ్చేసి 10,000 ఏనుగుల శక్తి కలిగిన వాడు, అంటే అటువంటి బలం బలవతాం చాహం, బలం బలవతా చాస్మి, ఈ బలవంతులలో బలాన్ని నేనే అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు వివరిస్తున్నాడు. బలవంతుల్లో బలాన్ని నేనే అంటే అతనికి, బలవంతునికి బలం ఇచ్చినది కూడా భగవంతుడే. అటువంటి బలాన్ని పొందినవాడు జరాసంధుడు దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. సో మనం భగవంతుడి నుంచి శక్తి పొందిన తర్వాత దాన్ని వినియోగించాలి, దుర్వినియోగం చేయకూడదు అన్నట్టు. మంచిగా వినియోగం చేయాలి. ఆ తర్వాత భగవంతుడు భక్తుని ఏ విధంగా ఎంపవర్ చేస్తాడు, ఈ ఉద్ధవుడికి భగవంతుని అంతరంగం ఉద్ధవునికి ఏ విధంగా ప్రాప్తించింది, భగవంతుని మనసులో ఉండే విషయము ఉద్ధవుడు ఏ విధంగా చెప్పగలిగినాడు, ఆ కాంటాక్ట్ ఏ విధంగా భగవంతుడు అరేంజ్ చేస్తున్నాడు శుద్ధ భక్తునికి తన అంతరంగానికి అనేది, ఈ శుద్ధభక్తి ఎవరైతే సాధన చేసినారో వాళ్ళు ఆ శుద్ధభక్తిని సాధన చేయడం ద్వారా భగవంతుని యొక్క అంతరంగాన్ని ఏ విధంగా తెలుసుకోగలుగుతున్నారు అని చెప్పేసి మనకు ఈ భగవద్గీతలు కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి. మచ్చిత్త మద్గద ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతిచ రమంతిచ. శుద్ధభక్తిని యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందంటే అతను నిరంతరం భగవంతుని గురించే చర్చించుకుంటుంటాడు, నిరంతరం భగవంతుడి గురించి చర్చిస్తూ ఉంటాడు, నలుగురితో చెప్తా ఉంటాడు, ఇతను వింటుంటాడు. ఆ విధంగా ఈ సంభాషణలో అతను అపరిమిత ఆనందాన్ని అనుభవిస్తుంటాడు అన్నట్టు. అదేవిధంగా ఇంకొక శ్లోకం, యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరి నాయందు సమస్తమును గాంచువానికి నేను కనపడకపోవట గాని నాకు అతడు కనపడకపోవట గాని జరగదు. అతను ఎప్పుడు నాతోనే ఉంటాడు, నేను అతనికి ఎప్పుడు దూరం కాదు అని చెప్పేసి భగవంతుడు శుద్ధభక్తునికి నాకు ఎటువంటి వ్యత్యాసము భేదము లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. సమూహం సర్వభూతేషు నమే ద్వేషోష్టి నప్రియ ఏ భజంతీతు మాం భక్త్య మైతే తేషు చాప్యహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరేడను పక్షపాతం కలిగి ఉండను, నేను సర్వుల ఏడ సమంగా వర్తింతును, అందరూ నాకు ఈక్వలే. కానీ భక్తితో నాకు సేవ నొసగిడివాడు నాకు మిత్రుడై నాయందు ఉండును, మరియు నేను అతనికి మిత్రుడనై ఇందును. అతనికి నాకు దూరం కాదు, నేను అతనికి దూరాన్ని కాదు, అతడు నాకు దూరమై ఉండడు, నేను అతనికి పరమమిత్రుడును, అతను నాకు పరమమిత్రుడు అని చెప్పేసి తన యొక్క భక్తుని గురించి, అతను నాకు ఎప్పుడు దూరం కానివాడు. భక్తుల్లోకల్లా ఉత్తమోత్తములు ఎవరు? శ్రీమతి రాధారాణి. రాధారాణి యొక్క పర్సనల్ ఎక్స్పాన్షన్, పర్సనల్ విభజన అంటే రాధాకుండగా మనం చూస్తాం. రాధాకుండని రాధారాణికి వ్యత్యాసం లేదు. అదేవిధంగా శ్యామకుండకి కృష్ణునికి వ్యత్యాసం లేదు, తేడా లేదు. సో ఈవెన్ ఈ యొక్క రాధాకుండ శ్యామకుండ కూడా సంగం స్థానంలో ఒక చిన్న విభాగంలో శ్యామకుండ రాధాకుండ ఇద్దరు రెండు కలిసి ఉంటాయన్నట్టు. అంటే నేను నా డివోటీ సపరేట్ సపరేట్ కాదు అని సంగమ స్థానంలో అక్కడ నిరూపించబడుతుంది అన్నట్టు. సో ఈ విధంగా శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టానికి కూడా తెలుసుకున్న రూపగోత్సవం ఏమేమి చేశారంటే, మొత్తం ఈ భూ ప్రపంచంలో ఇది చైతన్య మహాప్రభు, తర్వాత మళ్ళీ వీళ్ళకి శిక్షణ, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారన్నట్టు. మొత్తం అన్ని రాధాకృష్ణులు చేసిన లీలన్నీ వెలికి తీయండి, ఆ తర్వాత వైష్ణవ సారస్వతాన్ని తయారు చేయండి, నానా శాస్త్ర విచారణైక నిపుణులు అంటే నానా శాస్త్రాలన్నీ విచారించి వాటి నుంచి ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని అన్ని క్రోడీకరించి వైష్ణవ సిద్ధాంతాన్ని వీళ్ళు తయారు చేస్తున్నారు, గౌడీయ వైష్ణవ సారస్వతాన్ని. ఆ తర్వాత వచ్చేసి పవిత్రమైన శుద్ధ భక్తుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేటటువంటి వైష్ణవ బిహేవియర్ని, వైష్ణవ ప్రవర్తనని మీరు చాటి చెప్పండి. ఆ తర్వాత భగవంతునికి గొప్ప మందిరాలు నిర్మించండి అని చెప్పేసి ఈ విధంగా నిర్ణయిస్తారు. సో ఈ శుద్ధ భక్తుడి యొక్క అంతరంగాన్ని భగవంతుడి యొక్క అంతరంగాన్ని శుద్ధ భక్తుడు ఏ విధంగా తెలుసుకోగలుగుతాడు, ఆ శుద్ధభక్తి సాధన అనేది మనం ఏ విధంగా చేయగలము, శుద్ధభక్తిని యొక్క లక్షణాలు ఏమి అనేది అన్నమాచార్యులు ఏ విధంగా వివరించినారనేది ఒక కీర్తన మనం ఇప్పుడు పాడుకుందాం.
కన్నులెదుటిదే ఘన వైకుంఠము, కన్నులెదుటిదే ఘన వైకుంఠము, వెన్నుని కొలిచిన విజ్ఞానికి కన్నులెదుటిదే ఘన వైకుంఠము, వెన్నుని కొలిచిన విజ్ఞానికి కన్నులెదుటిదే ఘన వైకుంఠము, తలచినదెల్ల తత్వరహస్యమే తెలిసిన యోగికి దినదినము, తలచినదెల్ల తత్వరహస్యమే తెలిసిన యోగికి దినదినము, పలికిన దెల్ల పలికిన దెల్ల పరమ మంత్రములే, పలికిన దెల్ల పరమ మంత్రములే, పలియించిన హరి భక్తునికి పలికిన దెల్ల పరమ మంత్రములే, పలియించిన హరి భక్తునికి కన్నులెదుటిదే ఘన వైకుంఠము, పట్టినదెల్ల బ్రహ్మాత్మకమే పుట్టును గెలిచిన పుణ్యునికి, పట్టినదెల్ల బ్రహ్మాత్మకమే పుట్టును గెలిచిన పుణ్యునికి, మెట్టిన దెల్ల మిన్నేటి నిధులే, మెట్టిన దెల్ల మిన్నేటి నిధులే, రట్టడి తెగువా మెరయువానికి, మెట్టిన దెల్ల మిన్నేటి నిధులే, రట్టడి తెగువా మెరయువానికి కన్నులెదుటిదే ఘన వైకుంఠము, వెన్నుని కొలిచిన విజ్ఞానికి కన్నులెదుటిదే ఘన వైకుంఠము, వినినవి ఎల్ల వే வேதாந்தமுல்லேன் கனுடகு சரணம் கதுனிகி வினினவியில்ல வேதாந்தமுல்லேன் கனுடகு சரணம் கதுனிகி என சின்னம் ஸ்ரீவேங்கடேஷுடேயிந்தயனசின்னம் கொனகேகின நிஜம் கோவிதுனிகேயனசித ஸ்ரீவேங்கடேஷுடேயிந்தம் கொனகேகின நிஜம் கோவிதுனிகே கண்ணுலதுதிதே கணவைகுண்டமும் வெண்ணுனி கொலச்சின விஞ்ஞானிக்கு கண்ணுல தூட்டிதே கணவைகுண்டமும் 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 கணவைகுண்டமும்.
சுத்த பக்தின் யொக்க லட்சணములు, அத்தனை பிரவர்த்தன, அத்தனை யொக்க நடவடிக்க, அத்தனை லட்சணாலு. இந்தலோ அன்னமாச்சார்ல வாரு கேவலம் ஜஸ்ட் 7 லைன்ல விபரீதங்க அல்டிமேட் பராகாஷ்டக்கு தீஸ்கெல்லி செப்பார் அன்னட்டு. அர்ஜுனுடு கூட இதே பிரச்சன அடுகுத்தாடு. கிமாசீத கிம் ரஜேத், கிமாசீத ரஜேத கிம் சித பிரஜ்ஞஷ காவாச. ஸ்லோகம் உண்டு, ஸ்தித பிரஜ்ஞஷ காபாச, ஸ்தித பிரஜ்ஞுடு ஏ விதங்க பிரவர்த்தித்தாடு, கிமாசீத ஏ விதங்க கூர்ச்சுட்டாடு, விரஜேத கிம் ஏ விதங்க நடுஸ்தாடு அனட்டு பகவந்தடு ஸ்தித பிரஜ்ஞ யொக்க லட்சணாலு விவரிஸ்தாடு அன்னட்டு. அதே விதங்க அனுமாச்சார்ல வாரு ஈ ஸ்தித பிரஜ்ஞ யொக்க லட்சணாலு ஏ விதங்க விவரிஸ்தாடு. ஸ்தித பிரஜ்ஞுடு அனட்டே இக்கட பகவந்தடு பகவத்கீதல செப்பேதி புத்தி யோகி, புத்தி யோகி அனட்டே பக்தி யோகி, பக்தி யோகி அனட்டே சுத்த பக்துடு. சோ இக்கட அன்னமாச்சார்யுலு சுத்த பக்தின் யொக்க லட்சணாலு விவரிஸ்தாரு. அத்தனை பிரவர்த்தன ஏ விதங்க உண்டுது, கண்ணுல எதிட்டிதே கனவைகுண்டம், வெண்ணுனி கொலிச்சின விஜ்ஞானிக்கு. ஈ பக்துடு சுத்த பக்துடு வச்சேசி விஜ்ஞானி, எட்டுவண்டி விஜ்ஞானி, வெண்ணுனி கொலிச்சின விஜ்ஞானிக்கு. வெண்ணுனி அண்டே வெண்ணுபூச, வெண்ணுபூச ஈ சர்வ மாணவாளுக்கு சர்வ ஜெகத் சிருஷ்டிக்கு மூலாதாரம் அயினட்டுவண்டி அகிலாண்ட கோடி பிரம்மாண்ட நாயகுடு பகவந்துனி விவரிஞ்சேதி. ஈ சர்வ ஜெகத் சிருஷ்டிக்கு ஜெகதண்ட கோடி, ஈ கோடி கோடி ஜெகத்துல கண்ணட்டுக்கு மூலாதாரம் அயினட்டுவண்டி கிருஷ்ணுடிக்கு ஆ வெண்ணுனி கொலிச்சின விஜ்ஞானிக்கு. ஈ விஜ்ஞானம் தெலுசுக்குன்னவாடு எவரிని பூஜிஸ்துனாடு, வெங்கடேஸ்வர சுவாமிని, கிருஷ்ணுని பூஜிஸ்துனாடு. அட்டுவண்டி விஜ்ஞானికి கண்ணులెదిటిదే ఘన వైకుంఠం, అతను చూసేదంతా వైకుంఠమే అన్నాడు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాడు అతను, ప్రతి ఒక్కటి అన్ని విషయాలు చూస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, కానీ అతనికి గోచరించేదంతా సర్వం ఆ కృష్ణుడిలాగా కనిపిస్తున్నాడు అన్నట్టు. మొత్తం అంతా భగవంతుని యొక్క ప్రాపర్టీగానే చూస్తున్నాడు అతను. అతనికి భగవంతుని సర్వం అన్నింటిలోనూ భగవంతుడే వ్యక్తమవుతున్నాడు, కానీ భగవంతునికి సంబంధం లేకుండా అతని కన్నులకి ఏది కనబడించట్లేదు. సో అతనికి వైకుంఠంలోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. కన్నులెదుటిదే ఘన వైకుంఠం, ఈ గొప్ప వైకుంఠము అతనికి కన్నులెదురుగానే గోచరిస్తా ఉంది. వెన్నుని గొలిచిన విజ్ఞానికి, ఈ శుద్ధ భక్తుణ్ణి ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క విధంగా అనమాచార్యుల వారు అతన్ని సంబోధిస్తున్నారు. తలచినదెల్లా తత్వరహస్యమే, తెలిసిన యోగికి దినదినము. ఈ బుద్ధి యోగికి భక్తి యోగికి తెలిసిన యోగి, తెలిసిన అంటే ఈయన భగవంతుడు కూడా ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ భగవద్గీత యథా తథము యాజ్ ఇట్ ఈస్. తెలిసిన యోగికి అంటే ఏమి తెలిసిన, వాస్తవాన్ని తెలిసిన యోగికి దినదినము. తెలిసిన యోగికి దినదినము తలచినదెల్లా తత్వ రహస్యమే. అతను ప్రతిరోజు ఏమైతే తలుస్తాడో అది అంతా తత్వరహస్యమే. అంటే అల్టిమేట్ శాస్త్రాల యొక్క సారాంశం ఏమైతే ఉందో అతను తలచేదంతా, అతనికి వచ్చే ఆలోచనలంతా శాస్త్రవిహితంగానే ఈ అల్టిమేట్ కన్క్లూషన్స్ ఆఫ్ ద వేదిక్ లిటరేచర్స్ అన్నమాట. శాస్త్రంలో ప్రబోధించినటువంటి సారాంశాన్నే ఇతను ఎప్పుడు తలుస్తుంటాడు. అతని తలపుకు ఈ భగవంతుని లీలలు, భగవంతుని ఉపదేశాలు తప్ప అతని ఆలోచనకి తలంపుకు ఇంకా వేరే అన్యమైన విషయం రాదు. అది ఒక లక్షణం. పలికినదెల్లా పరమ మంత్రములే, పలియించిన హరి భక్తునికి. ఇతను నోటితో ఏం చెప్తాడో అది ఎంత పలికినదెల్లా పరమ మంత్రములే, అది పరమ మంత్రములు అన్నట్టు. ప్రభుపాదుల వారు చెప్తారు చాంట్ అండ్ బీ హ్యాపీ అని చెప్పేసి చెప్తాను. ప్రభుపాద పలికినది పరమ మంత్రం. ఈరోజు కూడా అందరూ అనుకుంటారు చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ, అది ఒక మంత్రం అయిపోయింది అన్నట్టు. యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ స్పిరిట్ సోల్ అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్పారు. అది ఈ రోజుకి అదే యాజ్ ఇట్ ఈస్ వర్డ్స్ మనం రిపీట్ చేసుకుంటాం. పలికినదెల్లా పరమ మంత్రములే, ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ మీ దెన్ డిస్ట్రిబ్యూట్ మై బుక్స్. పలికినదెల్లా పరమ మంత్రములే. ఇప్పటికీ పెద్ద పెద్ద బుక్స్ని, పెద్ద పెద్ద టైటిల్స్, పెద్ద పెద్ద బుక్స్ ప్రభుపాద డిసైపుల్స్ అందరూ వీళ్ళు రాస్తున్నారు. ప్రభుపాద లెటర్ల చివరి రాస్తారు యువర్ ఎవర్ వెల్ విషర్ ఏసీ భక్తివేంద్ర స్వామి, ఏది భక్తివేదంత గోస్వామి, ఏది భక్తివేంద్ర స్వామి అని చెప్పి సిగ్నేచర్ చేస్తారు. యువర్ ఎవర్ వెల్ విషర్, మీకు ఎప్పటికీ మీ యొక్క శ్రేయభిలాషి, మీ నిత్య శ్రేయభిలాషి అని చెప్పేసి ఏమైతే ఉందో అది ఒక బుక్ ఉంది. సో ఈ ప్రభుపాదుల వారు ఈ శుద్ధ భక్తుడు ఏమైతే వాళ్ళు ఆలోచిస్తారో, వాళ్ళు ఏమి పలుకుతారో అది ఎప్పటికీ ఆ విధంగా శాశ్వతంగా ఉండిపోతుంది అన్నట్టు. పలికినదల్లా పరమ మంత్రములే, వాళ్ళు ఈ ఏమైతే జపిస్తారో అది అల్టిమేట్ విషయాలు. ఆ తర్వాత వాళ్ళు భగవన్ నామం చెప్ప, నామం తప్ప ఇంకా వేది వేరే ఏది జపించరు. వాళ్ళు చెప్పినది పరమ మంత్రాలు అవుతాయి. పరమ మంత్రము వాళ్ళు నిరంతరం జపిస్తుంటారు. ఫలించిన హరిభక్తునికి, ఎటువంటి హరిభక్తుడు ఫలించిన అంటే పక్వదశకి వచ్చిన హరిభక్తుడు. ఈ హరిభక్తుడు వచ్చే చాలా దీంట్లో కూడా లెవెల్స్ ఉన్నాయి రకరకాల. ప్రథమాధికారి, మధ్యమాధికారి, ఉన్నతాధికారి అన్నట్టుగా. ఇక్కడ ఈ భక్తుడు ఎటువంటి వాడు, ఫలించిన హరిభక్తుడు. ఫలించిన అంటే మెచ్యూర్డ్ ఫ్రూట్ అన్నట్టు. పక్వదశకు వచ్చినటువంటి టాప్ మోస్ట్ ఉన్నతమైన పరమోత్కృష్ట భక్తుడు శుద్ధ భక్తుడు. పట్టినదెల్లా బ్రహ్మాత్మకమే, పుట్టుని గెలిచిన పుణ్యునికి. పట్టినదెల్లా బ్రహ్మాత్మకమే. బ్రహ్మాత్మకమే అంటే భగవద్గీతలో ప్రభుపాదుల వారు భగవంతుడు చెప్తున్నాడు, బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాయుత్ బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. మొత్తం ఇతను పట్టినదంతా బ్రహ్మాత్మకమే. అంటే ఇతను ఏమైతే కర్మ చేస్తాడో అంతా అది బ్రహ్మార్పణంగా చేస్తాడు, భగవంతునికి అర్పణంగా చేస్తాడు. అంతేగాని ఇతను సొంత ఇంద్రియ తృప్తికి ఏ పని చేయడు. సో పట్టినదెల్లా బ్రహ్మాత్మకమే. అతనికి ఏమైతే ప్రాప్తిస్తుందో, అతని దగ్గరికి ఏదైతే వస్తుందో, అతని చేతికి ఏదైతే ఇస్తారో ప్రతి ఒక్కదాన్ని భగవంతుడికి నైవేద్యంగానే, భగవంతుని సంతృప్తికి దాన్ని వినియోగిస్తాడు. కానీ ఇతను సొంతంగా దాన్ని ఉపయోగించుకోడు. పుట్టుని గెలిచిన పుణ్యునికి, దాన్ని ఆ విధంగా యూజ్ చేయకపోతే ఏమవుతుంది, భుంజన్ తేతే తోగం పాప. దాన్ని ఆ విధంగా స్వీకరించిన వాడికి అది పాపాన్ని కూడగట్టుకున్న వాడవుతాడు. సో ఈ శుద్ధ భక్తుడు ఏమి, పట్టినదెల్లా బ్రహ్మాత్మకమే. అతని చేతికి ఏదైతే వస్తుందో, ఇతనికి ఏదైతే ప్రాప్తిస్తుందో అంత భగవంతునికి అర్పిస్తున్నాడు. ఆ విధంగా ఈ పాపబలంలో చిక్కుకోకుండా పుణ్యాత్ముడిగా ఉంటున్నాడు. ఈ పుణ్యాత్ముడు ఏమి భగవంతునికి అర్పించి పుట్టుని గెలుస్తున్నాడు. పుట్టుని గెలిచిన పుణ్యునికి. మెట్టినదెల్లా మిన్నేటి నిధులే, ఇతను ఎక్కడ కాలు పెడితే అక్కడ సకల ఐశ్వర్యాలు నిండుతాయి. రట్టడి తెగవ మిరేవానికి, ఇతను ఇటువంటి గ్లోరియస్ డివోటీకి, ఇటువంటి శోభాయమైనటువంటి భక్తునికి, భక్తుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మిన్నేటి నిధులే, సకల ఐశ్వర్యాలు ఉంటాయి అని చెప్పి భగవద్గీతలు కూడా చివరి శ్లోకంలో చెప్తున్నాడు. యోగే எத்திர யோகேஸ்வர கிருஷ்ணா எத்திர பார்த்தோ தனுர்தரஹா தத்திர ஸ்ரீர் விஜயோ பூதிர் த்ருவா நீதிர் நீதிர் மத்திரமம பூதி தத்திர ஸ்ரீ ஸ்ரீ அண்டே சகல சம்பதலு உண்டாயி பகவந்தனு பக்துடு பகவந்தடு எக்கடைத்தே உண்டாரோ அக்கட அன்னி சம்பதலு உண்டாயி அனி செப்பாரு. சோ இட்டுவண்டி பக்துடு எக்கடைத்தே காலு பெடுத்தாடோ அக்கட அன்னி மின்னேட்டி நிதிலே வினனவி எல்லா வேதாந்தமலே கணுடகு சரணாகதனிக்கு. இத்தனு சரணாகதி பொந்தின வாழ்ல கணுடு ఘనమైన శరణాగతి పొందినవాడు. అతను విననవి ఎల్లా వేదాంతములే. అంటే ఏం నాన్ సెన్స్ విన్నా అది వేదాంతమే అని చెప్పేసి కాదు. ఇతని హంస వంటి వాడు, పరమహంస. నువ్వు ఏమైనా చెప్పు, దాంట్లో నుంచి ఒక మంచి పాయింట్ అతను తీసుకునేసి దాన్ని మాత్రమే స్వీకరిస్తాడు, మిగతాదంతా తిరస్కరిస్తాడు. హంస ఏ విధంగా అయితే పాలు నీళ్లు కలిపి ఇస్తే పాలు మాత్రం తాగుతుంది, నీళ్ళను వదిలేస్తుంది. ఈ పరమహంస భక్తుడు ఇతను ఎటువంటి వాడంటే, నువ్వు అతనికి ఎంత కీడైనా తలపెట్టు, నువ్వు ఎంత అతను చెరిపేదానికైనా ప్రయత్నం చేయి, అతను దాంట్లో నుంచి కేవలం ఒక మంచి విషయాన్ని తీసుకుంటారు. రాజేష్ గారు ఒకటి చెప్పారు, ఇది సూర్యదాస్ స్టోరీ గురించి క్లాస్కి వచ్చేముందరం. ఇది వినినవి ఎల్లా వేదాంతములే ఘనుడుగు శరణాగతునికి. ఇతనికి చెప్పేదంతా వేదాంతమే, భగవంతుని ఇది వేదాల యొక్క సారాంశము. ఇతను ప్రవచనం ఇస్తాడు, ప్రచారం చేస్తాడు, ఆచరిస్తాడు. ప్లస్ ఇతను ఇవి భగవంతుని యొక్క విషయాలు తప్ప వేరే ఎటువంటి వినదానికి ఇతనికి ఆసక్తి లేదు, గరుడుగు శరణాగతునికి. సో ఈ సూరదాస్ యొక్క చరిత్రలో ఏం జరుగుతుందనంటే, అతను గంగ నుంచి, అతనికి ఎప్పుడు అతను ఏ యొక్క జీవిపైన అతను కోపడిన వ్యక్తి కాదన్నట్టు. ప్లస్ అతనికి కోపం లేదు, కోపాన్ని జయించిన వాడు అని చెప్పేసి, అతను భగవంతుని యొక్క మంచి భక్తుడు అని చెప్పేసి మొత్తం ఊరంతా తెలిసిపోయింది. ఊరంతా తెలిసిన తర్వాత అందరూ అతను కీర్తించడం మొదలు పెట్టారు. ఈ ఇంకా వేదాంతులు, ఈ జ్ఞానులు, మిగతా వాళ్ళకి వచ్చేసి ఈ మంచి మంచి ద్విజులు, బ్రాహ్మణులకు వాళ్ళకందరికీ కోపం వస్తూ ఉందన్నట్టు. ఇతని పైన అసూయ కలుగుతూ ఉంది. సో ఇతన్ని రకరకాలుగా ఇతన్ని దూషించాలి, ఇతన్ని నిందించాలి అని చెప్పేసి వీళ్ళందరూ కంకణం కట్టుకున్నాడు. ఒకటి దాంట్లో అగ్రగణ్యుడు, గొప్ప అసూయ కలిగిన వాడు ఏం చేశాడంటే, ఇతను గంగ నుంచి స్నానం చేసి వచ్చేటప్పుడు దూర్తుడా చీ అని చెప్పేసి అతని పైన ఉమ్మి వేస్తాడు అన్నట్టు. ఉమ్మి వేస్తే మన కంటామినేషన్ మన మీద పడితే మనం ఇమీడియట్ గా మనం స్నానం చేయాలి. అట్లీస్ట్ ఇప్పుడు మనం కాళ్ళు కడుక్కోవాల్సి ఉంటుంది, మనం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. సో భగవంతుని అర్చించ వెళ్లే వాళ్ళు కంపల్సరిగా స్నానం చేయాల్సిందే అపవిత్రాన్ని తగిలిన తర్వాత. ఇతను ఎప్పుడైతే మూస్తాడో మళ్ళీ దాన్ని కోపడకుండా దాన్ని తుడి చేసుకునేసి వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తానే మళ్ళీ మూస్తాడు అన్నట్టు. మళ్ళీ మూస్తాడు, మళ్ళీ నవ్వేసి వెళ్తాడు, స్నానం చేస్తాడు, బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ మూస్తాడు మూడోసారి, మళ్ళీ వెళ్తాడు స్నానం చేస్తాడు, మళ్ళీ మూస్తాడు, మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తాడు, మళ్ళీ మూస్తాడు, మళ్ళీ మూస్తాడు, మళ్ళీ మళ్ళీ 100 సార్లు మూస్తాడు అన్నట్టు. చివరికి వీడికి మూసేదానికి నోట్లో ఎంగిల్ లేకుండా పోతుంది. అంతవరకు మూస్తూనే ఉంటాడు, అతను అరవట్లేదు, స్నానం చేసి వచ్చేస్తున్నాడు అన్న. స్నానం చేసి వస్తున్నాడు, ఇతనికి ఎంత చిరాకు పుడుతుందంటే, ఇన్ని సార్లు మూస్తానైనా ఒక్కసారైనా కోప్పడవేమే అని చెప్పేసి అని అంటాడు. నేనెందుకు కోప్పడాలి, నువ్వు నాకు 100 సార్లు స్నానం చేసే భాగ్యం ఇచ్చావు అని చెప్పేసి చెప్తాడు. స్టన్ అయిపోతాడు. అది ఇట్లాంటి ఒక పర్సన్ ఎవరైనా ఉంటారా? అది హరిభక్తునికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఘనుడగు శరణాగతునికి. అందరి వలన ఇది ఇటువంటిది మనం యాక్షన్ చేయలేమన్నట్టు. సో ఆ తర్వాత మళ్ళీ నేను మీ ఇంటికి రావాలి, నాకు భోజనం పెట్టాలి నువ్వు అని చెప్పేసి అంటాడు. అతిథికి ఎప్పుడైనా ఆహ్వానం ఉంది, అతిథి అనేవాడు చెప్పకుండా వచ్చేవాడే, మీరు చెప్పి రావాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి మీరు వెల్కమ్ అని చెప్పేసి చెప్తాడు. ఇంట్లో కూర్చునేసి పళ్ళెం పెట్టిన తర్వాత సతీమణి వడ్డిస్తా ఉంది. వడ్డిస్తా ఉంటే ఆమె ఎప్పుడైతే వంగి వడ్డిస్తా ఉందో, ఇతను వెళ్ళేసి ఆమె మీద కూర్చున్నాడట. అదే విధంగా చేస్తాడో విచిత్రంగా ఉంది. ఈమె ఇలా వంగి సర్వ్ చేస్తా ఉంది, మీద వెళ్ళి కూర్చున్నాడు. సత్యం, అది ఎంత హేయమైన ప్రవర్తన. ఇది ఎప్పుడో సూర్యదాస్ కాలంలో, ఇప్పటి వాళ్ళనంటే ఏదో అందరు కీచకులు అనుకోవచ్చు. అప్పటి కాలంలో మంచి ఒక పద్ధతి కలిగిన వాళ్ళు, సంప్రదాయాలు కలిగిన వాళ్ళు. పరస్త్రీని ఆ విధంగా ప్రవర్తించడం పరస్త్రీతో అది చాలా హేయమైన కార్యం. ఇతను ఇమ్మీడియట్ గా భారతి చెప్పాడు, నీ పిల్లవాడు పైకి ఎక్కాడు, నువ్వు కదిలితే పడిపోతాడు అబ్బాయి అని చెప్పేసి చెప్పాడు అన్నట్టు. చెప్పేసి ఇతను హార్ట్ బ్రేక్ అయిపోయింది, మెల్ట్ అయిపోయింది అన్నట్టు. ఏంది నేను ఇట్లాంటి అనూహ్యమైన పనులు చేసినా, ఇటువంటి హేయమైన కార్యాలు, ఇట్లాంటి
చెత్త పని చేసినప్పటికి కూడా నన్ను బిడ్డలాగా నన్ను ట్రీట్ చేస్తున్నాడు అని చెప్పేసి బయటికి వెళ్ళేసి గట్టిగా అరుస్తున్నాడు అన్నట్టు. సూరదాసు శుద్ధ భక్తుడు, ఇతనికి శరణాగతి పొందితే చాలు భగవంతుడు మన సొంతం అయిపోతాడు, ఇతనికి శరణాగతి పొందితే మనకి ఇంక జీవితంలో ఏమి కావాల్సింది లేదు, ఇది వాస్తవం, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం అని చెప్పేసి ఆ గట్టికి వెళ్ళేసి అందరికి ప్రచారం చేస్తున్నాడు. అటువంటి క్వాలిటీస్ భక్తుల్లో ఉంటాయన్నట్టు. ఇది భగవంతుని యొక్క భక్తిని మనం అవలంబిస్తానే ఇటువంటి లక్షణాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు అలవడతాయి. దానికి మనం చేయవలసింది ఏమంటే శుద్ధంగా మనం హరే కృష్ణ మంత్రం ఒకటి పవిత్రంగా 16 మాల జపం చేస్తే ఈ లక్షణాలు ఏదో ఒక రోజుకి మనకు సంప్రాప్తిస్తాయి అన్నట్టు. మనకి ఇంకా ఈ లక్షణాలు రాలేదని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. శుద్ధంగా మనం ఈ ఫెయిత్తో మనం ఎప్పుడైతే జపం చేస్తే ఒక్కొక్క ఒకటి ఒక్కొక్కటి ఒకటి మనకి తెలియకుండానే మనకి అలవడతాయి అన్నట్టు. ఒక శ్లోకం ఉంది, సర్వైర్ గుణేస్తత్ర సమాసతే సుర, సర్వైర్ గుణేస్తత్ర సుర, సురుల యొక్క సమస్త గుణగణాలు సమాసతే మనలో నిండిపోతాయి అన్నట్టు. అటువంటి భక్తి హరిభక్తి అన్నట్టు. భగవంతునికి భక్తి చేయడము, భగవన్ నామం జపం చేయడము. ఎనసిన శ్రీ వెంకటేశ్వరుడే ఇంత కొనకెక్కిన నిజ కోవిదునికి. ఈ కోవిదుడు ఇటువంటి ఈ రియలైజ్డ్ పర్సన్ నిజమైన కోవిదుడు. కోవిదుడు అని అంటే మంచి తెలివితేటలు కలిగిన వాడు, అంటే వైజ్ పర్సన్ అన్నట్టు. ఇటువంటి తెలివితేటలు కలిగిన వాడు నిజ కోవిదుడు. మంచి తెలివితేటలు అంటే భౌతికము ఆధ్యాత్మికము ఉన్నాయి. దానిలో వాస్తవమైన తెలివితేటలుగా తెలివితేటలు కలిగిన వాడు ఎవరు, ఆ శుద్ధభక్తుడు ఎవరు, అందులో కొనకెక్కిన నిజ కోవిదుడు, ఆరితేరినటువంటి తెలివితేటలు కలిగిన వాళ్ళు అగ్రగణ్యుడు, వాళ్ళకే వెంకటేశ్వరుడు ఇంత. వాళ్ళకి నేను నీ వాడిని నీ దాసుని అని చెప్పేసి వెంకటేశ్వరుడే వాళ్ళకి ఆ శరణాగతి పొందుతున్నాడు. వాళ్ళకి సర్వస్వం నేను, మీ దాసుడను, మీ సర్వస్వం నేనే, మీకు ఏం కావాల్సింది నాకు ఆజ్ఞాపించండి, మీ చేత మీరు నాకు ఆజ్ఞాపించండి, నేను మీకు దాసునే అనేటటువంటి భగవంతుడే శరణాగతి పొందేటటువంటి స్థాయికి ఈ హరిభక్తి తీసుకుని వస్తుంది. అటువంటి హరిభక్తునికి భగవంతుడే దాసుడు అవుతున్నాడు, భగవంతుడే వశమైపోతున్నాడు. రాధారాణి క్వాలిటీలో కూడా చివరి క్వాలిటీ చూడవచ్చు, చికెన్ కంట్రోల్ కృష్ణ అని చెప్పేసి లాస్ట్ క్వాలిటీ ఉంది. ఆ విధంగా అటువంటి భక్తునికి భగవంతుడే వశమైపోతున్నాడు అన్న, అటువంటి లక్షణం శుద్ధ భక్తుడిది. సో మన ఈ భక్తి సర్వసాధారణంగా మనం ఏ విధంగా మనం సాధన చేయవచ్చు అనే దానికి కృష్ణ చైతన్య ఉద్యమం ప్రభుపాల వారు స్థాపించింది. దీనిలో మనం సాధన చేసేటప్పుడు రకరకాల కంటామినేషన్స్ అన్ని బయటకు వస్తుంటాయి, వాటిని చూసి మళ్ళీ మనం ఇస్కాన్ మూమెంట్ బాగలేదు, ఇస్కాన్లో డివోటీస్ బాగలేరు అని చెప్పేసి మనం అనుకోకుండా పవిత్రమైన కార్యంలో ఉన్నామని కాబట్టి దాంట్లో ఈ పవిత్రం జరిగేటప్పుడు ఏమొస్తుంటుంది, దుమ్ము దూలంతా బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వచ్చేటప్పుడు ఈ ప్లేస్ బాగలేదు అనుకోకూడదు, అక్కడ క్లీనింగ్ జరుగుతూ ఉంది అంటే షార్ట్లీ ఇంకా కాసేపట్లో ఇక్కడ మొత్తం అంతా పచ్చగా వండర్ఫుల్గా చాలా గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ గా తయారైపోతుందని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే జరగబోతుంది అదే. రోడ్లు చిమ్మే వాళ్ళు చూస్తే బాగా దుమ్ము అంతా పైకి లేచింటుంది, పోయేటప్పుడు మనం దుమ్ము తీసేసుకుంటా ఉంటాం. ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత రోడ్డు చాలా నీట్గా క్లీన్గా చేసింటారన్నట్టు. సో క్లీనింగ్ జరిగేటప్పుడు ఇది జరిగే చిన్న చిన్నవి, ఇవి సర్వసాధారణమే, వాటిని మనం సీరియస్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఈవెన్ భక్తులకి కూడా రకరకాలమైన స్క్వీజింగ్ ఉంటుంది, భగవంతుడు ఎవరిని ఊరికే వదలడు. నెక్స్ట్ ఈ బెస్ట్ ఉదాహరణ ఏమంటే, ఆచార్యులు చెప్పేది, ఒక మహారాజు చెప్పింది ఏమంటే, వడ్లు ఉన్నాయి, వడ్లు ఉన్నప్పుడు పైన ఊక ఉంటుంది, పొట్టు ఉంటుంది, అది పోవాలంటే రోట్లో వేసి దంచుతారన్నట్టు, రోకలితో దంచినప్పుడు గింజలకు ఎంత బాధ అవుతుంది, కొన్ని ఇరిగిపోతాయి, ఆ పొట్టు ఊడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ హెవీ గ్రైండర్స్ ఉన్నాయి, మిషన్లు ఉంటాయి, మిషన్లో వేసేసి పొట్టు తీస్తారు, అది ఇంకొక విధానం. ఇంకొక విధానం లాస్ట్ ఇంకా మాస్, ఇంకొక ఫామ్ ఏదంటే హైవేలో చూస్తుంటారు, హైవేలో కంకులు వేసేసింటారు, కంకులు ఇవి జొన్న కంకులు, సద్ద కంకులు, రాయి కంకులు అవి వేసింటారు, వేసేసి పెద్ద పెద్ద వెహికల్స్ ట్రక్కులు పోతూ ఉంటాయి, హెవీ హెవీ ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ అని వెళ్తుంటాయి. అవి వెళ్ళి మార్నింగ్ సాయంత్రం వరకు నలిగి 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 ఆ గింజలన్నీ పైకి వస్తాయి. భక్తులు ఆ పని చేస్తాడు భక్తులతో. నీలో కొంచెం ఇంకా ఆ గింజకి కొంచెం పొట్టు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రోకలు తీసి దంచుతాడు. అటువంటి జరిగేటప్పుడు భక్తి బాగలేదు, మందిరం బాగలేదు, భక్తులు బాగలేరు అనుకోకూడదు. ఆ దంపుడు వచ్చేది కూడా భక్తుల నుంచినే వస్తుంది. కాబట్టి దీని నుంచి మనం దూరం పోకుండా అదే ప్రాసెస్లో ఉంటే మంచి గ్రెయిన్గా మనం భగవంతుడికి నైవేద్యం అయ్యేటటువంటి గ్రెయిన్గా ధాన్యంగా మనకి క్వాలిఫికేషన్ వస్తుంది. సో ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మనం మూమెంట్ నుంచి దూరంగా వెళ్ళకోకుండా ఇదే ప్రాసెస్లో భక్తి యోగ విధానంలోనే మనం స్థిరమై ఉంటే మనం ఒకప్పటికి మంచి నైవేద్యంగా భగవంతునికి అర్పణం కావచ్చు. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదకి నితాయ గౌర ప్రేమానందే హరి హరి బోల్.